శారదా శారదాంబోజవదనావదనంబుజి సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణాముత్తయే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృత శేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే నమః పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపుంజఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః గంగాన్నపుర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథాయ నమః విశ్వనాథమయమైన సభా సదస్సుకి సమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శివ మహాపురాణ ప్రవచన మహాయజ్ఞంలో ఇవాళ ఎనిమిదో రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున పశుపాశపతి పతి అయినటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని శివతత్వాన్ని విస్తారంగా వాయుదేవుడు షట్కులముల మహర్షులకి కూడా దివ్యమైన నైమిషారణ్య క్షేత్రంలో వివరించినదై ఈ వైనాన్ని చెప్పుకున్న తర్వాత శివశక్తుల యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఒక చక్కని కథని ప్రారంభించాడు వాయుదేవుడు. ఆ కథలో శుంభనిశుంభులైనటువంటి దైత్యులని సంహరింపజేయడానికి బ్రహ్మదేవుడు శివుని ప్రార్థించగా శివ లీలా రచన జరిగినది. ఆ లీలా రచనలో భాగంగా నల్లగా ఉన్నటువంటి కాళీస్వరూపుడైన అమ్మవారిని శివుడు కాళీ అని పరిహాసం చేసినందుకు గాను ఆమె తిరిగి గౌరిగా తపస్సుతో మారతాను నిర్ణయించుకుని ఆమె హిమవత్ పర్వత ప్రాంతంలో ఇంతకు మునుపు శివుని కోసం ఏ ప్రాంతంలో తపస్సు చేసిందో ఆ చోటుకు చేరుకున్నది. తమేవ దేశమవరుణో తపసే ప్రణయాత్ పునః ప్రణయాత్ ఆ చోటుపై ఆవిడకు ప్రణయం ఉందిట. ఆ చోటునే కదా నేను తపస్సు చేసి శివుని చేపట్టాను అనేటువంటి ప్రీతితో ఆ చోటుకు వెళ్ళింది. ఆ వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారి అనుమతి కూడా తీసుకుని పునస్తపోవనంగత్వ భూషణాన్ని విసృజ్యత స్నాత్వా తపస్వినోవేశం కృత్వా పరమ పావనం మళ్లీ తపోవనానికి చేరి అక్కడ స్నానాదులు చేసి తన యొక్క భూషణములన్నీ పరిత్యజించి తపస్సుకు ఉచితమైన వేషాన్ని ధరించి ఆ వేషధారణతో సంకల్ప్యత మహాతీవ్రం తప పరమ దుశ్చరం తీవ్రమైన తపస్సు చేసింది. అయితే బ్రహ్మ ప్రత్యక్షం కావాలని ఆమె సంకల్పం అయినప్పటికీ ఆమె ధ్యానిస్తున్నది మాత్రం ఈశ్వరుని. ఈశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసింది. సదా మనసి సంధాయ భర్తుశ్చరణ పంకజం భర్త యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ అక్కడ క్షణిక లింగము అంటే అనుష్ఠానంకి ఎంత మేరకు అవసరమో అంతవరకు ఉండేటట్లుగా లింగాన్ని ప్రతిష్ఠ చేసింది. తమేవ క్షణికే లింగే ధ్యాత్వా బాహ్య విధానత ఆ లింగ ప్రతిష్ఠ చేసి ఆ లింగాన్ని ఆరాధిస్తూ త్రిసంధ్యం అభ్యర్చంతి వన్యై పుష్పై ఫలాదిభి అరణ్యంలో దొరికే పుష్ప ఫలాదులతో ఆ శివలింగాన్ని అర్చన చేస్తూ బ్రహ్మదేవుని ఉద్దేశించి తపస్సు చేసింది. తథా తపశ్చరంతీం తాం కాలే భవతి ధేగతే దుష్ట కశ్చిన్ మహావ్యాఘ్రో దుష్టభావాద్ ఉపాగమత్. ఆవిడ అలా తపస్సు చేస్తూ ఉండగా కొద్ది రోజులకు భయంకరమైన పులి అటువైపు వచ్చిందట. వ్యాఘ్రం ఎలా వచ్చిందంటే దుష్టభావాత్ ఉపాగమత్, దుష్టభావంతో వచ్చింది. ఏమిటా దుష్టభావం అంటే ఈ తపస్సు చేస్తున్నావిని తినేద్దామని ఆ ఉద్దేశంతో ఆ వ్యాఘ్రం అక్కడికి వచ్చింది. తథైవోపగతశ్చాపి తస్యాతీవ దురాత్మనః గాత్రం చిత్రార్పితమివ స్తబ్ధం తస్యా సకాశతః. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అమ్మవారికి కొంత దూరంలోకి రాగానే దాని శరీరం స్తంభించిపోయిందిట, ఆ వ్యాఘ్రం యొక్క శరీరం. తన భావం మాత్రం అలాగే ఉన్నది. ఏమిని ఎలాగైనా సరే ఆరగించాలని ఆకలితో బుభుక్షా పరిపీడిత మమామిషం తతో నాణ్యదితమత్వా నిరంతరం. ఇది నాకు ఆహారము అనే ఉద్దేశంతో అమ్మవారిని చూడడం మొదలుపెట్టిందిట. కానీ చిత్రంగా ఏం జరిగిందంటే స్తంభించిపోయిన ఆమె ఆ చూస్తూ ఉండగా ఆమె మనస్సులో మార్పు వచ్చింది. ఈ పులి యొక్క మనస్సులో మార్పు ఎలా వచ్చిందంటే నిరీక్షమాన సతతం దేవీమేవ తదా నిశం. ఆ చూస్తూ చూస్తూ ఉండగా ఆమె మనస్సులో క్రమంగా మార్పు వచ్చి అమ్మవారిని చూడడం చేత, చూడండి దుష్ట సంస్కారాలు ఎలా పోయాయో. ఈ కథలో మనకి ఉపాసనకు పరమైనటువంటి ఒక మానసిక స్థితిని బోధిస్తున్నాడు ఋషి ఈ కథలో. అతిష్ట దగ్గరతస్తస్యా ఉపాసనమివాచరత్. అమ్మవారికి దగ్గరలోనే ఉందిట అది. ఆ ఉండడం ఎలా ఉందంటే ఒక ఉపాసన చేస్తున్నట్లుగా ఉందిట. అసలు ఉపాసన అంటేనే ఉపాసన ఉపాసన సమీపమునందుట. నిరంతర భగవత్ సాన్నిధ్య భావనని ఉపాసన అని అంటారు. నిరంతరం భగవత్ సన్నిధిని భావించాలి తను, ఆ భావనని ఉపాసన అని అంటారు. కేవలం మంత్రాదులను తీసేయడమే కాదు, తన మంత్రాదుల ద్వారా భగవత్ సాన్నిధ్య భావాన్ని అతను పొందాలి. ఇప్పుడు నిజంగా ఆవిడ భగవత్ సన్నిధిలోనే ఉంది కదా. అలాగ ఉపాసన చేస్తూ ఉంటే అమ్మవారు చూసేట, అసలు తపస్సు చేస్తున్నావిడ ఒక్కసారి చూశారు. దివ్యాస్త హృదయే నిత్యం మమైవాయం ఉపాసకః, ఇతడు నా ఉపాసకుడు అని అనుకుందిట. పైగా ఆ పులి యొక్క మనస్సు క్రమంగా మారిపోయింది. తిందామని వచ్చిన పులి క్రమంగా అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుకున్నది. మనస్సులో దుష్ట సంకల్పాలన్నీ పోయే. దుష్టసత్వం దాని యొక్క సహజ లక్షణం, వ్యాఘ్రానికి దుష్ట ప్రకృతి సహజత్వం. కాని అమ్మవారు చూపు పడగానే ఇప్పుడు ఆమెకు మరొక యోగం వచ్చింది. దగ్గరికి రావడం వల్ల ఒక యోగం, అమ్మ చూపు పడడం వల్ల ఒక యోగం వచ్చిందిట. ఆ యోగం గురించి చెప్తున్నాడు. తస్యాయేవ కృపాయోగాత్ సద్యో నష్టమలత్రయ. కృపాయోగాత్ ఆ కడకంటి చూపుల్లోంచి అమ్మవారు ప్రసరించిన దయ వల్ల దాని యొక్క మలత్రయము పోయేట. మలత్రయం అంటే కార్మికమల మాయికమల ఆణవమల అని ఆగమాలు చెప్తున్నాయి. సాంగత్యం వల్ల వచ్చే మలినం ఒకటి, కర్మ వల్ల వచ్చే మలినం ఒకటి, స్వతసిద్ధంగా జీవుడికి జన్మతహా వచ్చిన మాలిన్యం ఒకటి. మూడు రకాల మాలిన్యాలు ప్రతివాడుకుంటాయి. ఈ మాలిన్య నాశనం కోసమే ప్రతివాడు సాధన చేసుకోవాల్సింది. ఈ మాలిన్యాలు అంత తేలిగ్గా పో, దానికోసమే సాధనలన్నీ చెప్పబడుతున్నాయి. కనుక మూడు రకాల మాలిన్యములు అమ్మవారి యొక్క కృప కలగడమలు పోయేట. ఇది చాలా విశేషమండి. ఎందుకంటే సాధారణంగా కార్మికమల మాయికమలాలే మనం తొలగించుకోగలంట. కర్మ వల్ల వచ్చిన మాలిన్యం కార్మికమలం, మాయిక అంటే సంసర్గ జనిత మాలిన్యం అంటే సంపర్కముల చేత వచ్చినటువంటి మాలిన్యం, విషయ సంపర్క వ్యక్తి సంపర్క, వీటి వల్ల మన మనస్సుకు కలిగే మాలిన్యాలు మాయికమలం. ఈ రెండు ఎలా పోతాయంటే భగవద్ అర్చన వల్ల, సత్సాంగత్యం వల్ల, జపతపాల వల్ల, ధ్యానాదుల వల్ల రెండు మాలిన్యాలు మనం పోగొట్టుకుంటాంట. మూడో మాలిన్యం మనం పోగొట్టుకలం, అది సహజాత మాలిన్యం అంట. అనేక జన్మల సంస్కారముల చేత మనకు సహజాతం, మనతో పాటు పుట్టినవి, ఇది వదిలించుకోవడం మహాకష్టం. ఈ రెండు నువ్వు వదిలించుకుంటే మూడవది పరమేశ్వరుడు వదిలిస్తాట. అది ఇక్కడ చెప్పాడు. కనుక ఇప్పుడు అమ్మవారు చూపు పడినప్పుడు మూడు మాలిన్యాలు పోయేదానికి. అందుకు నష్టమలత్రయ అనే మాట ఇంత చక్కగా చెప్పాడు. బభూవ సహసా వ్యాఘ్రో దేవించ బుబుధే తథా. క్రమంగా ఆమెకి ముందు అమ్మ పట్ల ఒక భక్తి కలగడమే కాకుండా ఇప్పుడు అమ్మ అంటే ఏమిటో తెలియడం మొదలెట్టిందిట. బుబుధే, బుబుధే అంటే ఎరుక కలిగింది. చూడండి ఇక్కడ అంతా ఒక ఉపాసన మర్మాన్ని ఈ పులి కథలో పెట్టి మనకు చూపిస్తున్నాడు. క్రమంగా అమ్మ పట్ల జ్ఞానం కలిగింది. తర్వాత తనకు ఆకలి అన్న విషయం మర్చిపోయిందిట. న్యవర్తత బుభుక్షాచ, ఎప్పుడైతే ఆకలి అన్న విషయం కూడా విస్మరించిందో అంతే కదా ఆకలి పోయింది ఆమెకి. చిత్రం అమ్మ చూపు చేత క్రమంగా దుష్ట ప్రవృత్తి ఎప్పుడు తొలగిపోయిందో ఈమె శరీరపు స్తంభన కూడా తొలగిపోయింది. ఇంతవరకు స్తంభించకపోయింది కదా శరీరం, ఆ స్తంభన తొలగిపోయి తస్య అంగస్తంభనం తథా దౌరాత్మ్యం జన్మసిద్ధంచ తృప్తిష్ట సమజాయత. ఎంత చక్కటి విషయం చూడండి, అంగస్తంభనం తొలగింది, బుభుక్ష తొలగిపోయింది, జన్మసిద్ధమైన దుర్లక్షణం తొలగిపోయింది. దౌరాత్మ్యం జన్మసిద్ధంచ ఈ మూడు పోయి తృప్తిష్ట సమజాయత, ఒక తృప్తి భావం కలిగిందిట. తదా పరమభావేన జ్ఞాత్వా కర్తార్థ్యమాత్మనః సద్యోపాసక ఏవేష శిశేవే పరమేశ్వరి. సద్యోపాసకురాలు అని పేరు పెట్టారు ఈ పులికి. సద్యోపాసన ఎప్పటి నుంచో జపాలు మొదలెట్టి చేసి ఉపాసన కాదు, అప్పటికప్పుడు జరిగినటువంటి ఈ సద్యోపాసన వల్ల ఇంత చక్కగా తయారైంది. పైగా అక్కడి నుంచి కాపలా కాస్తూ అమ్మవారి చుట్టూ తిరుగుతోందిట. ఇంకా ఏవైనా దుష్ట మృగాలు ఇక్కడికి రాకుండా చూడండి. ఇక్కడ నిజానికి అమ్మవారికి అవసరం ఇదంతా, తాను ఏదో రకంగా సేవ చేయాలి ఆ తల్లికి. అందుకు ఇంకే దుష్ట మృగాలు అక్కడికి రాకుండా నిత్యము ఆ తిరుగుతూ ఉన్నదిట. చిత్రంగా అక్కడికి రాబోయేటువంటి ఏవైనా మృగాలు రాబోయేవి కూడా ఈ పులిని చూసి భయపడి వెళ్ళిపోయాయి. ఇదంతా అమ్మవారు పరిశీలిస్తున్నారు. తాంచ ప్రత్యుపచారోక్తి పురస్కృత్యాభినంద్యత. ఈ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నమస్కారం అన్నాడు. అసలు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వీడు పెట్టాలి, కానీ బ్రహ్మదేవుడు పెట్టాడు. తర్వాత అమ్మ కూడా ఆ దైవానికి తగ్గ ఉపచారం చేసిందిట. అక్కడ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు అంటున్నాడు, తీవ్రేణ తపసానైన దేవ్యా కిమహి సాధ్యతే. తీవ్రమైన తపస్సు వల్ల ఏం సాధిస్తావమ్మా నువ్వు? ఎందుకంటే తపఫలములన్నిటికీ గొప్ప ఫలం ఏమిటి అంటే శివుడు. ఆయన్నే నువ్వు సాధించావు, ఇంకేమి సాధిస్తావు అన్నాడు. ఎంత చక్కటి మాట, తపఫలానాం సర్వేషాం తదిదీదినే సిద్ధయ. పైగా తపస్సిద్ధులన్నీ నీ అధీనాలు. ఎవరైనా ఏవైనా తపస్సులు చేస్తే వాళ్ళకి తగ్గ ఫలితాలు ఇచ్చేవాళ్ళు మీరిద్దరు. నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నారు కదా శంకరుల వారు. భక్తులకి ఫలాలు ఇచ్చేవారు మీరు. అలాంటి జగద్భర్త అయిన పరమేశ్వరుణ్ణి నీ భర్తగా చేసుకున్నావే. జగతాం భర్త తమేవ పరమేశ్వరం భర్తారమాత్మన ప్రాప్య ప్రాప్తంచ తపస ఫలం. నీ తపస్సుకు ఫలితాన్ని పొందో. ఇప్పుడు దేనికోసం అమ్మా తపస్సు చేస్తున్నావు? అసలు ఆయన విడిచిపెట్టి ఆ విరహాన్ని ఎలా తట్టుకున్నావమ్మా ఇంతకాలం అన్నాడండి బ్రహ్మదేవుడు. అంటే తపస్సు చేయాలంటే ఆయన విడిచిపెట్టి రావాలి కదా. అంటే ఏం చెప్తాను నీకు, మా ఇద్దరి మధ్య రహస్యంగా జరిగిన చర్చలన్నీ నీ ముందు చెప్పడానికి లేదు. ఎందుకంటే నీకు నాకు ఉన్న వరసలు మూడు రకాలన్నది చూడండి. ఇక్కడ సర్గాదౌ భవతా దేవాదుత్పత్తి శ్రూయతే యదా. సృష్టి పూర్వంలో నువ్వు పరమేశ్వరుని నుంచి ఆవిర్భవించావు. ఆ రకంగా నువ్వు శివుడు కుమారుడివి, అప్పుడు నాకు కూడా కుమారుడివే. కనుక నువ్వు యథా ప్రథమస్త్వం మే ప్రథమజస్సుతః, ప్రథమజస్సుతః మాకు మొదట పుట్టినటువంటి కొడుకు నువ్వు. హిరణ్య గర్భంజనయ మాస పూర్వం అని శృతి చెప్తోంది కదా. హిరణ్య గర్భుణ్ణి ముందు ఆయన పుట్టించట. మరి మా ఇద్దరికి నువ్వు పుత్రుడు వేయో ఆ లెక్కలో. రెండో లెక్కలో చూస్తే యథా పునః ప్రజావృద్ధ్యై లలాటోద్భవతో భవ. మళ్లీ పరమాత్మ నీకిచ్చిన మాట ప్రకారంగా నీ యొక్క ప్రజావృద్ధి అనే కార్యక్రమం కుంటుబడినప్పుడు ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క లలాటం నుంచి ఉద్భవించాడు. ఆ కథ గుర్తుంది కదా, రుద్రుడు బ్రహ్మగారి లలాటం నుంచి ఉద్భవించడం. అప్పుడు నీ నుంచి ఆయన ఉద్భవించినప్పుడు నీకు ఆయన పుత్రుడయ్యాడు. అప్పుడు నువ్వేమయ్యావు ఆయనకి? గురువు తండ్రి అయ్యావు. అప్పుడు తండ్రి ఆయనకైతే నాకేమవుతావు? శ్వశుర భావత, నాకు మామగారు అవుతావు. కనుక ఇప్పుడు నువ్వు నాకు మామగారు కూడా. ఇలా అంటూ ఉంటే మరొక చిత్ర విషయం ఏంటంటే, నీ తాలూకా వంశ పరంపరలకు చెందినవాడే హిమవంతుడు, హిమవత్పర రాజపుత్రికని నేను. కనుక నువ్వు నాకేమవుతావు? తాతగారు అవుతావు. ముత్తాత తాత ఆ అవుతావు. కనుక నువ్వు నాకు పుత్రుడివి, మామగారివి, ముత్తాతగారివి. ఈ ముగ్గురు వరుసల్లో ఏది చూసినప్పటికీ కూడా గోప్యమైన విషయాలు నీతో చర్చించడానికి లేదు అన్నది. ఇక్కడ పిల్లలతో చెప్పడానికి లేదు. అందుకు తదిదృశ్య భవతో లోకయాత్రా విధాయన వృత్తం అంతఃపురే భర్త్ర కథయిష్యే కథం పునః. అంతఃపురే అంతఃపురంలో జరిగిన వృత్తము నీకు ఎలా చెప్తా? ఒక్కడి మాత్రం నిజం, నేను ఈ నల్లని శరీరాన్ని విడిచిపెట్టదలుచుకున్నాను. అది సత్వ విధానేనా, ఏదో సంకల్పం చేతన ఇలాగా కాకుండా తాపస మార్గము ద్వారా పనిచేయాలని అనుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పని సాధిస్తారు. నాకు సంకల్పజనితంగా చేసుకోవచ్చు, లేదా శివేచ్ఛ చేయవచ్చు. ఈ రెండూ కాకుండా తపస్సు ద్వారా జరగాలని నేను ఎంచుకున్నాను ఈ మార్గాన్ని. అందుకు నేను ఈ తపస్సు చేశాను. నువ్వు నాకు ఈ శరీరం వెళ్ళిపోయేటట్టు చేయి. మళ్ళీ నాకు తెల్లని ఆ పచ్చని గౌరవర్ణ దేహం కావాలి అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, అమ్మా ఎంత లీలలు మీ ఇద్దరివి కూడా. ఏతావతా కిమర్థేన తీవ్రం దేవి తపకృతం, దీనికి నువ్వు ఇంత తపస్సు చేయాలా? స్వేచ్ఛైవ కిమ పర్యాప్త క్రీడేయం ఘి తవేదృశి. మొత్తం మాలాంటి వాళ్ళ బ్రతుకులన్నింటినీ కూడా లీలగా నడిపిస్తున్న వారు మీరు ఉభయలు కూడా. కనుక మీరు చేస్తున్నవి నన్ను అడగడం ఇదంతా కూడా లోకహితం కోసం చేస్తున్న ఒక లీల. అంటే తపో మార్గంలో పెద్దవారిని ఆశ్రయించి ఫలసిద్ధి పొందాలి అని లోకంలో చెప్తున్నది. అందుకు తపో మార్గం ద్వారా ఏ దివ్యమైన దాన్నైనా సాధించండర్రా అని చెప్పడానికి మన కోసం అమ్మవారు తపో మార్గాన్ని అవలంబించారట. అందుకు ఈ తపస్సు ద్వారానే సాధించాలని చెప్పడానికి పనిచేశావు అమ్మ. నీకు నేను ఫలమిచ్చేవన్నా అయినా లోక రక్షణ కోసం నీ నుంచి మరొక రూపం రావాలి, అదే నేను పరమేశ్వరుని ప్రార్థించాను. ఆయన సంకల్పం నీకు తెలియనిదా? అందుకు తల్లి, ఇప్పుడు వెంటనే నువ్వు స్థిర నిశ్చయంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలం విలంబనే నాత్రాత్వం క్షణేన స్థిరాభవ. ఇప్పటి వరకు జరిగిన ఆలస్యం చాలు విలంబనం, నువ్వు క్షణం స్థిరురాలివై నీ శరీరాన్ని నువ్వే విసర్జించు. శక్తిర్ విసృజ్యమానాజ్య తయోర్ మృత్యుర్భవిష్యతి. నీ శరీరం నుంచి ఎప్పుడైతే మరొక కోశాన్ని విడిచిపెడతావో ఆ ఇద్దరు రాక్షసులు మరణిస్తారు అని మాకు కావలసినది అని ప్రార్థించేట. చూడండి, వరం ఇవ్వడం కాదు. అప్పుడు అమ్మవారు తన యొక్క శరీరం నుంచి ఒక శక్తిని సృజించింది. అంటే అమ్మ యొక్క నల్లధనం అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఈ బయటకు వచ్చిన నల్లధనం అంతా ఒక రూపం ధరించింది. ఎందుకంటే తల్లి దేహంలో జడం అనేది లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో ఒక కోశం వదిలేస్తే జడం పోతుంది, కానీ అమ్మ చైతన్య విగ్రహ. చైతన్య విగ్రహ అయినటువంటి శరీరంలో విడిచిపెట్టిన భాగం కూడా చైతన్యవంతంగానే ఉంటుంది. అందుకే ఆ తల్లి నుంచి నిష్క్రాంత కోశం, ఒక కోశం బయటకు వచ్చింది. త్వక్కోశం, త్వక్కోశం చర్మము యొక్క కోశం, ఆ వెలుగు వచ్చింది. సహసా ఉత్సృజ్య గౌరీ సా సమజాయత. వెంటనే నల్లని దేహాన్ని విడిచిపెట్టి అమ్మ గౌరవర్ణంతో శోభిస్తున్నది. గౌరవర్ణం అంటే పసుపు తెలుపు కలిసిన వర్ణం. గౌరీ అనే మాట సూర్యభగవానుడు గురించి కూడా వేదంలో వర్ణించారు. ఆయన యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి పుంజాన్ని గౌరీ అని అన్నారు. ఆ స్వరూపంలో ఉన్నాడు కనుక సూర్యునికి కూడా వేదంలో గౌరీ అనే శబ్దం కనబడుతున్నది. మొత్తానికి ప్రకాశ స్వరూపంగా అమ్మ గోచరించింది ఇప్పుడు గౌరీగా. సో ఆ తక్కువసాత్మను సృష్ట కౌశికీ నామ నామత. ఈ విధంగా అమ్మ యొక్క ఈ దేహం నుండి వెలికి వచ్చినటువంటి కోశం నుంచి తయారైన మూర్తి ఎవరున్నారో ఆ తల్లి పేరు కౌశికి అని పేరు వచ్చింది. ఈ కౌశికి ఎలా ఉన్నదంటే కాళీ కాలాంబుద ప్రక్ష కన్యకా సమపద్యద. కన్యక ఈవిడ, ఎందుకంటే పురుష స్పర్శ లేని శక్తి కావాలని కదా వాడి కండిషను. అందుకు ఈవిడ కన్యక. పైగా కాళీ కాలాంబుద ప్రక్ష నీల మేఘఛాయతో నల్లని రంగుతో ప్రకాశిస్తున్నది. సాతు మాయాత్మక ఆసక్తి యోగ నిద్రాచ వైష్ణవి. ఈ తల్లే వైష్ణవి అయినటువంటి యోగ నిద్ర. ఈవిడ మహామాయాస్వరూపిణి, ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ ఉన్నది. శంఖచక్ర త్రిశూలాది సాయుధ అష్టమహాభుజ. శంఖచక్ర త్రిశూల గదాదులతో ఈ తల్లి అష్టభుజాలతో శోభిస్తున్నది. ఈ తల్లికి మూడు రకాల రూపాలున్నాయి, సౌమ్య ఘోరాచ మిశ్రాచ త్రినేత్రా చంద్రశేఖర. మూడు కళ్లతో చంద్రలేఖ ధరించిన ఈ తల్లి ఘోరము అఘోరము మిశ్ర అనే మూడు రూపములతో ఉంటుంది. ఘోరమంటే భీకరమైనటువంటి భయంకరమైన ఒక స్వరూపము, తపనను కలిగించే స్వరూపం అది. అఘోర సౌమ్య అంటే శాంతకరమైన స్వరూపము. ఈ రెండింటి యొక్క మేళనం కలిగిన రూపం. మూడు రూపాలతో ఈ తల్లి అనేక కార్యాలు నిర్వహిస్తూ ఉంటుంది. త్రినేత్ర మూడు కళ్ల తల్లి చంద్రశేఖర. అజాత పుంస్పర్శరతి అదృశ్యాచ అతి సుందరి. అజాత పుంస్పర్శరతి, పుంస్పర్శ పురుష స్పర్శ లేనిటువంటిది, అతిదృశ్య దేనినైనా ఎదుర్కొనగలిగినది, ఎవరి చేత ఎదుర్కొనలేనిది అయినటువంటి అతి సుందరి. దత్తాచ బ్రహ్మణే దేవి ఆసక్తి రేషా సనాతన. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ తల్లికి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు ఆ తల్లి నిశుంభ శుంభుల్ని సంహరించడానికి సిద్ధపడింది. ఆ తల్లితో పాటు ఉద్భవించింది మరొకటి సింహం. ఆ సింహవాహనారూఢయ్యై ప్రబల కేసరీ దత్తో వాహనత్వే సమాగత. ఈ సింహం ఏర్పాటు చేసిన వాడు బ్రహ్మదేవుట. బ్రహ్మణాపి ప్రహృష్టేన తస్మై పరమశక్తయే ప్రబల కేసరీ దత్త వాహనత్వే సమాగత. ఆ సింహవాహనారూఢయ్యై ఈ కౌశికి అక్కడి నుంచి బయలుదేరి శుంభని శుంభ సంహారం చేసింది. ఈ అమ్మవారికి బ్రహ్మదేవుడు చూపించిన చోటు వింధ్యేచ వసతిం తస్యాహ. వింధ్యయందు నువ్వు ఉంటావమ్మా అన్నారు. వింధ్య పర్వతానికి ఈ తల్లి చేరుకుంది. అందుకు వింధ్యవాసిని అనే పేరు కూడా ఈ తల్లికున్నది. అక్కడ చేరి ఈ తల్లి దేవతలు ఋషులు ఇచ్చినటువంటి సమస్తములైన పూజలు స్వీకరించి పూజా మానసపూర్వకై ఈ విధంగా సర్వమైన పూజలు తీసుకుని అప్పుడు ఆ తల్లి రాక్షసంహారం చేసింది. ఆ రాక్షసంహార గాథ చాలా అద్భుతమైనటువంటి గాథ. ఆ కౌశికు నుంచి అనేక శక్తులు ఉత్పన్నమయ్యే రాక్షసంహారం చేసేటప్పుడు వెళ్లింది ఒక్కరే గాని అనేక రకాలుగా ఆ శక్తులు విజృంభించాయి. ఆ శుంభని శుంభులు దగ్గర చండముండులు ఇద్దరున్నారు. వాళ్ళు ముందు వచ్చారు ఈవిడ దగ్గరికి, ఈ నిలబెట్టేటువంటి ఈ కాళీ దగ్గరికి. ఆ వచ్చినప్పుడు ఇంత సుందరంగా ఉంది ఈమె ఎవరో, ఏవైనా గొప్పగా ఉన్నవన్నీ మా రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, మరి ఇంత అందమైనటువంటి ఆడది స్త్రీ రత్నం, ఈ స్త్రీరత్నం కూడా మా రాజుకు చేరాలి, అని చండముండులు ఈ మార్త వెళ్లి శుంభుని శుంభులకు చెప్పారట. వెంటనే శుంభుని శుంభులు సుగ్రీవుడు అనేటువంటి ఒక దూతను పంపించారు. ఈ సుగ్రీవుడు వేరు, రామాయణ సుగ్రీవుడు వేరండి. ఈ దూత వచ్చి విషయం చెప్పాడు. వాళ్ల దగ్గర ఉండవలసిందాను నువ్వు, ఒకవేళ నువ్వు మర్యాదగా రాకపోతే బలాత్కారంగా జుట్టు పెట్టి ఈడ్చి తీసుకెళ్లాలన్నట్ట పాపాత్ముడు. అప్పుడు అమ్మవారు, నిజమే వాళ్ళు గొప్పవాళ్లే కావచ్చు కానీ ఒక ప్రతిజ్ఞ పెట్టేనే అన్నదిట. ఏంటంటే నన్ను ఎవరు యుద్ధంలో ఓడిస్తారో వాళ్లే చేపడతాను, నేను ప్రతిజ్ఞ పెట్టు కూర్చున్నా, నన్నేం చేయమంటావు? ఈ మాట వెళ్లి వాళ్ళతో చెప్పానదిట. వెళ్లి చెప్పగానే వాడు మహాకోపోద్రిప్తుడై ధూమ్రాక్షుడైన ఒక రాక్షుని పంపించాడు. ఈ ధూమ్రాక్షుడు కొన్ని అక్షోహిణుల సేనలతో వచ్చాడు వీడి దగ్గరికి, కౌశిక దగ్గరికి. ఆ వచ్చినప్పుడు కేవలం హుంకార మాత్రం చేత, హుం అన్నదిట, హుంకార మాత్రం చేత ధూమ్రాక్షుడు వాడి అక్షోహిణుల సేనలను కూడా నశించాయి. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు సంహరింపబడ్డారో ఇంకా ఆ తర్వాత చండముండుల్ని పంపేవాడు. ఆ చండముండులు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఇంతకు ముందు మెసేజ్ తీసుకెళ్లింది వాళ్లే, ఇప్పుడు యుద్ధానికి వచ్చారు వాళ్ళు. ఆ యుద్ధానికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ముందు రాయబార క్రియనే నడిపారు. అప్పుడు ఏం చేయమంటావు, ప్రతిజ్ఞని దాటకూడదు కదా, వాళ్ళు గొప్ప వేళ్లే కావచ్చు కానీ నేను ప్రతిజ్ఞ పట్టాను కదా, నన్ను యుద్ధంలో ఓడించాలి అని ప్రతిజ్ఞ పట్టాను కదా, అందు యుద్ధానికి రమ్మనంటే మేము వచ్చాం కదా యుద్ధం చేయన్నట్ట. కొన్ని అక్షోభిణుల సేనలతో చండముండలు యుద్ధం చేస్తూ ఉండగా ఒక్కసారి అమ్మవారి కోపంగా, ఈ కౌశికి చేసిన పనండి ఇది, కోపంగా కనుబొమ్మలు ముడివేసింది. ఆ కనుబొమ్మల ముడిలోంచి ఒక నల్లని తల్లి ఉద్భవించింది, కపాలమాలలు వేలాడుతూ నాలికను వేలాడ వేసుకొచ్చింది. ఆ తల్లి కాళి. ఆ కాళీదేవి కౌశిక యొక్క భ్రుకుటిలోంచి వచ్చింది. భ్రుకుటిలోంచి రావడం అంటే ఆజ్ఞాశక్తి అని అర్థం అనమాట. ఆ తల్లి వస్తూనే ఆ చండముండుల యొక్క సమస్తములైనటువంటి సైన్యాల్ని మింగేస్తోందిట. వాళ్ళ యొక్క రథబలాన్ని, గజబలాన్ని, అశ్వబలాన్ని, పదాతి బలాన్ని నోరు తిరిగి మింగేస్తూ పెడుతుందిట. ఈ మింగేస్తూ వెళ్ళడం ఏమిటో కాదు, కాలం అన్నిటి మింగుతూ పెడుతుందని చెప్పడం. ఇక్కడ ఎవడి అహంకారాలైనా ఎన్ని సంపాదించుకున్నా కాలం మింగేయాల్సిందే. కాలో జగద్భక్షక అని అన్నారు కదండి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అన్ని తత్వములండి, ఇందరి మిడిసిపాటుతనాలు కాలం మింగేస్తుంది. అలా అన్ని మింగేస్తూ పెడుతున్న కాలయం యొక్క శక్తి చిట్ట చివరికి చండముండలు ఇద్దరిని కూడా తన యొక్క కత్తితో ఛేదించి ఆ శిరస్సులు పట్టుకొచ్చి కౌశిక దగ్గర పెట్టిందిట. ఎందుకో వాళ్ళిద్దరిని సంహరించాను చూడని, చాలా సంతోషం, చండముండలు ఇద్దరిని సంహరించే గనక నీ పేరు చాముండా అని పేరు పెట్టింది ఆవిడ ఆ కౌశికి. ఆ తర్వాత శుంభుని శుంభుడితో యుద్ధం, మధ్యలో రక్తబీజుడు, వాడి శరీరం నుంచి పడుతున్న ప్రతి రక్తపు చుక్క నుంచి మళ్లీ అనేక మంది రాక్షసులు ఉత్పన్నమవుతూ ఉంటే అమ్మవారి నుంచి వచ్చిన సప్తమాతృకులు, అమ్మవారి నుంచి సప్తమాతృకులు వచ్చారు, వారాహి, చాముండా, ఇత్యాదులు. వాళ్ళందరూ వివిధములైనటువంటి ఆయుధములతో అనేక రాక్షసుల్ని సంహరించారు, కానీ రక్తబీజుని వాళ్లు కూడా సంహరించలేకపోయారట. అప్పుడు కాళీదేవి నాలిక చాచి ఆ రక్తబీజం నుంచి పడుతున్న ప్రతి రక్తపు చుక్కని తాను పానం చేయడం మొదలెట్టింది. దానితో అమ్మవారు సులభంగా రక్తబీజ సంహారం చేశారు. కనుక ధూమ్రాక్ష, చండముండ, రక్తబీజ సంహారం చాలా దివ్యమైన ఘట్టములు ఇవన్నీ కూడా. ఆ తర్వాత చిట్ట చివరికి శుంభుని శుంభులు ఇద్దరు వచ్చారు. ఆ నిశుంభుణ్ణి సంహరించిందమ్మ. అప్పుడు శుంభుడికి చాలా కోపం వచ్చింది. సార్ నువ్వేమన్నావు, యుద్దంలో నన్ను ఎవరు గెలిస్తే అని అన్నావు, కానీ నువ్వు ఒక్కదాని యుద్దం చేయలేదు కదా, నీ నుంచి బోల్డ్ అనుమని తయారయ్యారు. అట సప్తమాతృకులు వచ్చారు. దానికి తోడు ఈవిడ గుర్తుంది కాళి. మధ్యలో శివదూతను ఆవిడ వచ్చింది. మొత్తం 9 మంది అయిపోయారు ఆ 7 ఇంతమందిని తయారు చేసుకోవచ్చు, వాళ్ళు వెంట సైన్యం. మరి ఇంతమందిని పట్టుకొచ్చి నువ్వు ఒక్కదాని యుద్ధం చేసేది ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, మూర్ఖుడా, నేను ఒక్కదాన్నే, నువ్వు అనేకం, నేనెప్పుడూ ఏకం. ఇందులో కూడా మంచి వేదాంతం చెప్తున్నాడు చూడండి, నేను ఏకమే. ఏకమే అయినప్పటికీ కూడా అసలు సంహారం కోసం అనేకంగా నేను ఆవిర్భవించాను, కావాలంటే చూస్తూ ఉండు అన్నదిట. అమ్మ ఇలా అనగానే మొత్తం బయట యుద్ధం చేసిన సప్తమాతృకులు, శివదూతి, ఇటు కాళి అనగా చాముండాదేవి, వీళ్ళందరూ అమ్మలో ప్రవేశించి అమ్మ ఒక్కరే నిలబడ్డట. ఆ ఒక్కరుగా నిలబడేటువంటి కౌశికి శుంభుణ్ణి సంహరించింది. శుంభని శుంభ సంహారం జరిగిందండి. ఇంత కథని ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది అక్కడ యుద్ధం అంతా జరుగుతోంది. ఇక్కడ గౌరీ గారు బయలుదేరారు ఎక్కడికి, కైలాసానికి. దృష్టక్మేష భవతాశార్ధువులో మధుపాసరయ్య. అయితే ఆ వెళ్లేటప్పుట బ్రహ్మగారికి చెప్పింది, కా చూసావా ఇక్కడ ఈ పులుందే చూడండి, పులి, పులిని అమ్మ మర్చిపోలేదు. నేను తపస్సు చేసిన ఉంది కదా, వెళ్ళిపోవచ్చు కదా, కానీ అమ్మని ఆశ్రయిస్తే అమ్మ వదలదు. అది ఇందులో చెప్పేది, ఉపాసించి ఆశ్రయించిన వాడిని అమ్మ వదలదు. ఇందులో ఒకవైపు అమ్మ ప్రతాపం ఎంత చూపిస్తున్నాడో, అమ్మ యొక్క అనుగ్రహ లక్షణం అంత చూపిస్తున్నారు ఈ కథలో. అమ్మ తనని నమ్మిన వాళ్ళని, తనను ఆశ్రయించిన వాడిని ఎలా కాపాడుతుంది. ఏ బుద్ధితో చేరినా అమ్మ వైపు బుద్ధి తిప్పితే వాడి బుద్ధిని అమ్మ మార్చుతుంది. మారిన బుద్ధితో వాడు ఉపాసిస్తాడు, ఉపాసించిన భక్తుని అమ్మ విడిచిపెట్టదు. ఈ కథలో అంత అద్భుతమైన అమ్మ యొక్క కృపాకటాక్ష వైఖరిని చక్కగా వివరిస్తున్నారు. దుష్టక్మేష భవతా సార్ధూలో మధుపాశ్రయ అనే దుష్టసత్వేభ్యో రక్షితం మత్తపోవనం మయ్యర్పిత మనాయేష భజతే మా అమనన్యధీ. బ్రహ్మదేవ, ఇది దుష్టసత్వం కాని నన్ను ఇతర దుష్ట సత్వముల నుంచి రక్షించింది అన్నారు. నిజంగా అమ్మవారిని రక్షించాలండి, రక్షించాలని తాపత్రయపడింది, అది చేసిన పని. కనుక నా కోసం ఎంత కష్టపడింది తెలుసా. ఈ కష్టపడేటప్పుడు మయ్యర్పితమనా, ఈ మాటలు చూడండి, ఇవన్నీ భక్తి యోగంలో ఉపదేశంలా ఉన్నాయి మాటలు. మయ్యర్పితమనా, నాకే అర్పించిన మనస్సుతో ఏషా భజతే మాం అనన్యధీహి, ఇది అనన్యధీహి, ఇతర చింతనలు లేకుండా నన్నే భజించింది, అంటే నన్నే ఆశ్రయించింది. అందుకు ఈమె పట్ల నాకు ప్రీతి కలిగింది. ఏమంటావు, నాతో పాటు అంతఃపురానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అందుకు బ్రహ్మదేవుడితో. వెంటనే అమ్మ ఇదేంటమ్మా, క్రూర మృగం ఇది, పైకి సామాన్యం కాదు, దీని గత జన్మలు నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే ప్రతిదాని యొక్క లైఫ్ హిస్టరీ ఆయనకు తెలుసు, మహానుభావుడు సృష్టికర్త కదా, అందుకు ఈ పులి యొక్క చరిత్ర నాకు తెలుసు, ఇది సామాన్యం కాదు. ఆశీ విషముఖే సాక్షాత్ అమృతం కిం నిషిచ్యతే, నోరు తెరిచిన పాము నోట్లో అమృతం పోస్తున్నట్టుందమ్మా నువ్వు ఈమె లాలించడం అనేది. ఎందుకంటే వ్యాఘ్రమాత్రే నిసన్నేశ దుష్ట కోపి నిశాచర, ఈ వ్యాఘ్రం ఒక పెద్ద రాక్షసుడు, ఆ రాక్షసుడే ఈ విధంగా వ్యాఘ్రమై వచ్చాడు. పైగా ఎందరినో భక్షించాడు ఆ రాక్షసాకారంతో, బ్రాహ్మణుల్ని తపోధనుల్ని గోవుల్ని కూడా భక్షించిన పాపాత్ముడమ్మా అంటే, ఓహో అయినప్పటికీ కూడా నన్ను ఆశ్రయించాక, ఆశ్రయించే వరకే వాడికి దుష్టత్వం, నన్ను ఆశ్రయించిన తర్వాత వాడి దుష్టత్వం మరి ఇంకా ఉండదు. నా ఎడల ప్రపన్నుడైన వాడికి నేను ప్రసన్నురాలు నవ్వుతాను. కనుక భక్తుడిది ప్రపన్నత, భగవంతుడిది ప్రసన్నత. ప్రపన్నత అంటే శరణాగతి. ఈ విధంగా నన్నే తప్ప అన్యం పట్టకుండా ఉన్నప్పుడు నేను ప్రసన్నురాలను అయ్యాను గనక తీసుకెళ్దాం అనుకుంటున్నానని. మరి అంత గట్టిగా తమను నిర్ణయించుకుని నన్ను అభిప్రాయం ఎందుకు అడగడం అంటున్నాడు. అంటే లీల చూపించింది నిజంగా బ్రహ్మగారి అనుమతి కావాలి ఆవిడికి. అప్పుడు ఒక మాట అంటున్నాడు, అస్య భక్తి అవిజ్ఞాయ ప్రాగ్వృత్తం తే నివేదితం, ఈమె గారి భక్తి ఎంత గొప్పదో తెలియక ఇదివరకు హిస్టరీ నేను చెప్పానమ్మా. భక్తిశ్చేదస్య కిం పాపైర్నతే భక్త ప్రణశ్యతి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, భక్తిశ్చేత్ అస్య కిం పాపైహి, భక్తి ఉంటే పాపాలేమిటి అన్నాడు ఇక్కడ. అంటే ఎంత పాపాత్ముడైనా భక్తి మార్గంలో సులభంగా రావచ్చు. అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థో హి సహ అని గీతలో స్వామి చెప్పాడు కదా. ఎంత దురాచారుడైనప్పటికీ కూడా నిశ్చయాత్మక బుద్ధితో నన్ను శరణి వేడితే వాడు ధన్యుడే అని చెప్పాడే, అదే పని ఇక్కడ అమ్మ చేస్తాను. ఆ మాట బ్రహ్మదేవుడు అంటున్నాడు, భక్తిశ్చేదస్య కిం పాపైహి, ఎన్ని పాపములున్నా భక్తుడైతే చాలు. అయితే నతే భక్త ప్రణశ్యతి, ఇది బ్రహ్మవాక్ అండి, నతే భక్త ప్రణశ్యతి, నీ భక్తులు నశించిపోరు. ఈ మాట తెలుసుకుంటే చాలు, అమ్మ భక్తులకి నాశనము లేదు అది మాట. నతే భక్త ప్రణశ్యతి, పుణ్యకర్మాపి కిం కురియా త్వదీయా జ్ఞానపేక్షయ, అమ్మా పాపాత్మురాలైనప్పటికీ భక్తుడు అవడం వల్ల ఇది తరించిపోయింది, పుణ్యాత్ముడై నీ భక్తుడు కానప్పుడు వాడి పుణ్యాలు ఎందుకమ్మా అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. అందుకు పుణ్యకర్మాపి కిం కురియా త్వదీయా జ్ఞానపేక్షయ, నీ యొక్క అనుగ్రహానికి నోచుకోకుండా నీ ఆజ్ఞకు నోచుకోకుండా వాడు పుణ్యాత్ముడైతే మాత్రం ప్రయోజనమే ఉంది. నువ్వెవరివి నన్ను అడుగుతున్నా గాని, అజా ప్రజ్ఞా పురాణీ చాత్వమేవ పరమేశ్వరి, నువ్వు అజా జన్మరహితురాలివి, ప్రజ్ఞ ప్రతి వారిలో ప్రజ్ఞాస్వరూపమైన చైతన్యానివి నువ్వు, పురాణి అత్యంత ప్రాచీనురాలివి, త్వమేవ పరమేశ్వరి నువ్వు పరమేశ్వరురాలివి, త్వదధీనాహి సర్వేషాం బంధమోక్ష వ్యవస్థితి, సర్వుల యొక్క బంధము మోక్షమనే వ్యవస్థ నీ అధీనంలో ఉంది, ఎవరిని బంధిస్తావో ఎవరికి మోక్షం ఇస్తావో అది నీ చేతిలో ఉంటుందమ్మా. తద్రుతే పరమాసక్తి సంసిద్ధి కస్య కర్మణ, ఏ కర్మ సిద్ధించాలన్నా నువ్వు లేకపోతే అది సిద్ధిస్తుందా, అందుకే కర్మ ఫలేషు జుష్టాం అని మనం చెప్పుకుంటున్నాం. అతో దుష్కృతి కర్మాపి వ్యాఘ్రోయం త్వదనుగ్రహాత్ ప్రాప్నోతు పరమాం సిద్ధిం అత్రక ప్రతిబంధక, అందుకు మేము ఎన్ని కథలు చెప్పారా ఈయన అంత దుష్కృతుడైనా నీ అనుగ్రహానికి నోచుకున్నాడు గనక నువ్విచ్చిన సిద్ధికి ఏ ప్రతిబంధకము లేదు అని చెప్పిన వెంటనే సరేనని బ్రహ్మగారిని దీవించి అమ్మవారు బయలుదేరట. ముందు తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి ప్రణమ్యాశ్వాస్య బహుదా పితరౌ విరహాసౌ, ఎందుకంటే తపస్సు కలిగిన అమ్మ ఏం కష్టపడుతుందో అని దిగులు వాళ్ళ దగ్గరుంది. అందుకు ముందు వాళ్ళ వద్దకు వెళ్లి నమస్కారం చేసి, అమ్మ నా తపస్సు పండింది, ఇదిగో చూసావా ఎంత తెల్లగా మారిపోయానో అని చూపించుకుని అక్కడి నుంచి ఆవిడ వెళుతూ ఉంటే, ఈవిడ వెళుతూ ఉంటే ముందు ఆ పులు నడుస్తుందిట. ముందు పురస్కృత్యత తమ్ వ్యాఘ్రం స్నేహాత్ పుత్రమివ ఔరసం, ఆ పులిని ఎలా తీసుకువెళుతుంది ఆ తల్లి అంటే, ఔరసం కన్న బిడ్డని తీసుకువెళ్ళినట్టు తీసుకెళ్తుందిటండి. ఎంత చక్కటి, తను వెళుతూ ఉంటే విడిచిపెట్టకుండా తీసుకెళ్తుంది. చూశారు అమ్మ భక్తికి వచ్చే ఫలితం ఇది. సర్వేషాం జగతాం ధాతా కర్తా పాతా వినాశకృత్, తిన్నగా ఎక్కడికి చేరిందంటే ప్రయయౌ మందరం గౌరీ ఎత్ర భర్త మహేశ్వరః, తన భర్త మహేశ్వరుడు సర్వజగత్కర్త సర్వజగత్ భర్త సర్వజగత్ నాశనకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ మందర పర్వతం వద్ద ఉన్నాడో ఆ మందర పర్వతం వద్దకు వెళ్ళిందంటే, ఆ సమయంలో పరమేశ్వరుడు మందర పర్వతంలో ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఆ తల్లి ఎలా ఉన్నదంటే, దేహస్య ప్రభయాచేవ దీపయంతి దిశో దశ, అమ్మ యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి ఆ బంగారు వన్నెలతో కాల్ మొత్తం దిక్కులన్నీ ప్రకాశించబోతున్నాయట. తిన్నగా వెళుతూ ఉంటే ప్రమదగణాలు ఆశ్చర్యపోతున్నట్ట అమ్మ యొక్క కొత్త రూపాన్ని చూసి. ఆ తర్వాత తిన్నగా పరమేశ్వరుడు యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆవిడకి ఎవరు అనుమతులు అక్కర్లేదు కదా. ఆ తిన్నగా వెళ్ళగానే ఆయన కూర్చున్న ఆయన అంకం పై అంటే పర్యంకం పై కూర్చున్నాయని లేచట. లేచి చక్కగా ఎదుర్కోలు చెప్పి ఎంత బాగా తయారయ్యో కూర్చో అన్నట్ట. అని ఒళ్ళు కూర్చోబెట్టుకుపోయట. స్వాంకే ధత్తుం ప్రవృత్తోపి సా పర్యంకే న్యషీదత.